శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 13వ అధ్యాయం 41వ శ్లోకం. నారద ఉవాచ మా కంచన సుచోరాజన్ యదీశ్వరవశం జగత్ లోకాః సపాలా యస్యేమే వహంతి బలిమేశ్రుతుః సంయునక్తి భూతాని స ఏవ వియునక్తి చ. తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. శ్రీ నారదుడు పలికెను, ఓ రాజా, ప్రతి ఒక్కరూ ఈశ్వరాధీనులై ఉన్నందున ఎవరిని గూర్చియో శోకింపకము. కనుకనే జీవులు మరియు వారి పాలకులందరూ తమ రక్షణార్థమై పూజా కార్యములను అనుసరించుచుందురు. ఆ భగవానుడే జీవులను కలుపుచు విడదీయుచున్నాడు. భాష్యం: ఈ భౌతిక జగమునందు గాని లేక ఆధ్యాత్మిక జగమునందు గాని ప్రతిజీవియు పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుని అధీనమునందే ఉండును. ఈ విశ్వపు నాయకుడైన బ్రహ్మదేవుని మొదలుగా అతి సామాన్య చీమ వరకు ప్రతి ఒక్కరూ ఆ దేవదేవుని ఆజ్ఞకు కట్టుబడియే ఎందురు. అనగా భగవానుని అధీనములో నిలుచుటయే జీవుని సహజ స్థితి అయి ఉన్నది. మూర్ఖజీవియే కృత్రిమముగా భగవన్ నియమమునకు విరుద్ధముగా తిరుగుబాటు చేసి అసురునిగా దండింపబడును. భగవానుని ఆజ్ఞ చేతనే జీవుడు ఒకనొక ప్రత్యేక స్థానములో నెలకొల్పబడి తిరిగి ఆ దేవదేవుని ఆజ్ఞ చేతనే లేదా అతని ప్రామాణిక ప్రతినిధి ఆజ్ఞ చేతనే ఆ స్థానము నుండి మార్చబడుచుండును. బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రుడు, చంద్రుడు, ధర్మరాజు వంటి వారు లేదా నేటి కాలపు నెపోలియన్, అక్బరు చక్రవర్తి, అలెగ్జాండరు, గాంధీ, సుభాష్ చంద్రబోస్, నెహ్రూల వంటి వారందరూ భగవానుని దాసులే. వారందరూ వారి వారి స్థానములలో నెలకొల్పబడి తిరిగి భగవానుని సంకల్పం చేతనే వారి స్థానముల నుండి తొలగింపబడిరి. వారిలో ఎవ్వరూ స్వతంత్రులు కారు. అటువంటి జనులు లేదా నాయకులు తిరుగుబాటు ధోరణిలో భగవానుని సర్వశక్తి మత్వమును గుర్తించకున్నను పలు క్లేశముల ద్వారా వారు భౌతిక జగపు మరింత కఠిన నియమములకు గురి కాబడుదురు. అనగా కేవలము మూర్ఖులైన వారే భగవానుడు లేడని పలుకుదురు. తన తండ్రులు మరియు పెదతల్లి హఠాత్తుగా నిష్క్రమించుటచే మిగుల ఉద్విగ్నుడైనందున ధర్మరాజు ఈ నగ్న సత్యమును సంపూర్ణముగా అవగతము చేసుకుని పూర్వకర్మలను అనుసరించియే ధృతరాష్ట్రుడు ఆ స్థానమున నెలకొల్పబడెను. పలు సుఖములను లేదా దుఃఖములను అతడు ఇదివరకే అనుభవించి ఉన్నాడు. కాని అదృష్టవశమున అతడు విదురుని వంటి ఉత్తమ సోదరుని పొందియుండెను. అతని ఆదేశముపై ధృతరాష్ట్రుడు భౌతిక జగమునందరి సర్వ వ్యవహారములకు స్వస్తి చెప్పి ముక్తిబడియుటకై గృహమును వీడెను. నిర్దేశింపబడిన సుఖ దుఃఖములను సాధారణ యత్నముచే ఎవ్వడనూ మార్చలేడు. కాలపు సూక్ష్మ ఏర్పాటులో సంభవించు అట్టి వాణిని ప్రతి ఒక్కరూ అంగీకరించే తీరవలెను. వాటికి ప్రతిక్రియ చేయ యత్నించుటలో ఎట్టి ప్రయోజనము లేదు. కనుకనే ముక్తి కొరకై యత్నించుట అనున్నది అత్యుత్తమ కార్యమై ఉన్నది. ఉన్నత చైతన్యమును మరియు మనోకర్మలను కలిగి ఉన్నందున ఈ విశేష అవకాశము కేవలము మానవునకే వసగబడినది. మానవ జన్మను పొందినప్పుడు ముక్తిని సాధించు నిమిత్తమే పలు విధములైన వేదోపదేశములు నిర్దేశింపబడినవి. అవన్నీను కేవలము మానవునికే సంబంధించి ఉన్నవి. లభించిన ఉన్నత చైతన్యమును దుర్వినియోగపరుచుకుని వాడు నిక్కముగా శిక్షింపబడి ఈ జన్మలో గాని భవిష్యత్తులో గాని పలు విధములైన క్లేశములకు గురి చేయబడును. ఆ విధముగానే భగవానుడు ప్రతి ఒక్కరిని నియమించుచుండును. పాశ్చాత్య దేశ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత విరాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తెలంగాణ ఆంధ్ర రెండు రోజుల నుంచి కొట్టుకుంటున్నారు కదా, అంటే కొట్టుకోవడం లేదు, తెలంగాణ ఇచ్చేయడం జరిగింది. రెండు రోజుల నుంచి వీళ్ళందరికీ తెలుసు, కానీ మూర్ఖంగా బంద్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళందరికీ తెలుసు అది ఇంకా ఎలాగూ మళ్ళీ తెలంగాణను తీసుకొచ్చి ఆంధ్రలో కలపరని తెలుసు అందరికీ. తెలియని వాళ్ళు ఎవరు లేరు, కానీ ఏదో సానుభూతిగా అంటే మాకు ఇష్టమే అన్నట్టు తెలియజేయడం కోసం ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కూడా రిజైన్ చేయడం, ఇదంతా కూడా ఊరికే పైపైన అనమాట. మళ్ళీ ఓట్లు కోల్పోకుండా జనాలు మాకేం ఇష్టం లేకపోతే మీరందరూ ఇచ్చారు అని జనం నుంచి సానుభూతి కోసం ఇదంతా రాజకీయం అనమాట. ఒకవేళ నిజంగా వీళ్ళు ఫీల్ అయినా కూడా ఏమీ లేదు, ఎందుకంటే ఇదిగో మనం ఈ రోజులో శ్లోకంలో చెప్తున్నారు ఏంటి, ఇదంతా కూడా భగవంతుడి ఏర్పాటులోనే జరిగింది. మొత్తం తెలంగాణ విడిపోవడం, ఆంధ్ర ఇటు ఉండడం, మళ్ళీ రేపు విడిపోవడం, ఇవన్నీ కూడా భగవంతుని ఏర్పాటు లేకుండా ఏమీ జరగదు. భగవంతుడు అంగీకరించకుండా ఏమి జరగదు. చివరికి మర్డర్ కూనీలు కూడా భగవంతుడి ఏర్పాటు ద్వారానే జరుగుతున్నాయి ఇవన్నీ. మరైతే కొంతమంది అనొచ్చు ఇవన్నీ కూడా భగవంతుడి ఏర్పాటుల్లోనే జరుగుతున్నాయి కదా, మరి మా తప్పేముందండి అనొచ్చు. ఎందుకని, ఉందా తప్పు, ఉందా లేదా మంది ఉంది అంటే ఇక్కడ జరిగే అన్యాయం అక్రమానికి కారణం మనం, ధర్మానికి అవన్నీ కూడా కారణం భగవంతుడు. ఎందుకంటే ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ ధర్మం అనేది ఎవరిచ్చారు నిజానికి చూసినట్లయితే సృష్టిలో, ఏదైతే ధర్మంగా చలామణి అవుతుందో ఈ రోజుకి కూడా అదంతా కూడా భగవంతుడు ఇచ్చిందే, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇతరులను చంపకూడదు అనేది. ఎందుకని, జీవహింస అనేది చేయకూడదు అందులో ఒకటి. ఇది కూడా భగవంతుడు ఎప్పుడో ఇచ్చాడు, ఇవన్నీ శాస్త్రంలో ఉన్నాయి. ఏదో వీళ్ళు కొత్తగా ఏమి సృష్టించింది ఏమి లేదు ఇక్కడ. ఏదైతే వీళ్ళు సృష్టించిందంటే అధర్మం, వీళ్ళు ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది ఏంటంటే అన్యాయం, అధర్మం, అక్రమం. కానీ వీళ్ళేమి ధర్మాన్ని స్థాపించిన వాడు ఎవరూ లేరు. ఎవరైతే అనుకుంటారో, లేదా గాంధీజీయో ఇంకొకడో ఇంకొకళ్ళు ఎవరైనా కానీ, ఇదిగో ఇక్కడ కూడా చెప్తున్నారు ఏంటి, గాంధీజీ, నెపోలియన్, అక్బరు వీళ్ళందరూ కూడా ఎలాగా నెహ్రూ లాంటి వారందరూ కూడా భగవాను దాసులే. అంటే ఏ విధంగా జీవి సహజ స్థితిలో భగవంతుడి యొక్క దాసులు వీళ్ళందరూ, జీవి సహజ స్థితిలో భగవంతుడి యొక్క దాసులు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఉదాహరణకి గాంధీ తీసుకుంటే, నేను స్వరాజ్యాన్ని తీసుకొస్తున్నాను భారతదేశానికి, నేను తీసుకొస్తాను. ఆ శక్తి ఎలా ఇచ్చారు, ఆ బుద్ధి ఎవరు ఇచ్చారు ఆయనకి, భగవంతుడి ద్వారా వచ్చింది. మరి అనొచ్చు కొంతమంది ఏంటంటే భగవంతుడి ద్వారా వచ్చింది కానీ ఆయన కర్మ చేస్తేనే కదా వచ్చింది అంటారు. అవును, పూర్వజన్మలో అటువంటి కర్మలు చేసి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దేశానికి ఒక నాయకుడిగా ఉండగలిగే స్థాయికి అతను వచ్చాడు. అంటే అటువంటిది కోరుకున్నాడు అతను, కాబట్టి భగవంతుడు ఇచ్చాడు. కానీ చివరికి ఏం జరిగింది, మళ్ళీ ఇండియా పాకిస్తాన్ విడిపోయింది స్వతంత్రం రాగానే. గాంధీ ఏమనుకున్నాడు, మొత్తం అందరూ కలిసి ఉండాలి, హిందూ ముస్లిం భాయి భాయి అనే విధంగా అనుకున్నాడు. కానీ కలిసి ఉన్నారా చివరికి స్వతంత్రం వచ్చిన తర్వాత? లేరు. మనం వందేళ్ల జీవితంలోనే ఇగో ఇన్ని తేడాలు, ఇన్ని మార్పులు, ఇంతమంది విడిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. మరి అనంతమైన కాలంలో మనం అనేక శరీరాలు తీసుకుని ఆ శరీరాన్ని, మనకి శరీరానికి ఏమీ సంబంధం లేదు, విడిపోతుంది సంబంధం, శరీరం జీవి కూడా విడిపోద్ది ఎప్పటికప్పుడు. వందేళ్ళు అయితే మనిషి జన్మ, చీమ జన్మ, లేదా మనకి ఇది పురుగులు, అనేక పురుగులు ఉంటాయి ట్యూబ్లైట్ల దగ్గర బయట రాత్రిపూట పుట్టేవి చనిపోతుంటాయి. ఆ పురుగుకి కూడా ఆత్మ ఉందిలోన, ఆ పురుగు శరీరానికి అది అంటుపెట్టుకుని ఉంటుంది, అది ఆత్మ ఏదైతే ఉందో, ఇది నేను అనుకునే గుర్తు ఉంటుంది. కానీ 2 గంటల్లో ఆ శరీరం వదిలేసి మళ్ళీ వేరే శరీరంలో పురుగు ప్రవేశించాలి. కానీ దానికి బుద్ధి లేదు, తెలియదు. కానీ మనుషులు తెలుసుకోగలం, మనం బుద్ధి కానీ ఇక్కడ పెడితే మనం అర్థం చేసుకోగలం. కానీ మనం దానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? చేయట్లేదు. మనం దేనికి ప్రయత్నం చేస్తున్నాం? తెలంగాణ కోసం, ఆంధ్ర కోసం, వీలైతే ఎక్కువ డబ్బులు సంపాదించి కుటుంబం అందరూ కూడా కలిసి ఉందాం, సంతోషంగా ఉందాం అని అనుకున్న కొన్ని రోజుల్లోనే మళ్ళీ కొడుకులు విడిపోవడం అనేది కళ్ళార చూస్తూనే ఉంటాడు. కానీ మూర్ఖుడికి అర్థం కాదు కూడా, ఇదంతా కూడా తాత్కాలికం అనేది. అయినా మూర్ఖుడికి అర్థం కాదు, కళ్ళు ఎదుటే చూస్తుంటాడు కొడుకులు తన్నుకోవడం, కొట్టుకోవడం, తన యొక్క సంపదను విభజించుకోవడం, ఇద్దరు ఎటు పడితే వెళ్ళిపోవడం, ఇంకా మళ్ళీ వాళ్ళు మాట్లాడుకోకపోవడం, ఎన్నో ఉదాహరణలు సృష్టిలో చూస్తూనే ఉంది. అయినప్పటికి కూడా ఈ మూర్ఖ జీవికి బుద్ధి పనిచేయదన్నమాట, వికసించదు, బయటికి అది పనిచేయదన్నమాట. ఆ సమయం అన్ని చూసినా కూడా ఎందుకని, ఎందుకనంటే ఈ శరీరం నేను అనుకుంటాడు, అదే కారణం, అందుకంటే ఇంకేం లేదు. నేను ఈ శరీరం అనుకుంటున్నాడు, కానీ ఆత్మ అనేది వేరు, నేను వేరు, నేను ఆత్మని, ఈ శరీరం నాది కాదు, తాత్కాలికంగా నేను ఇందులో ఉన్నాననే భావన వాడికి ఎప్పుడు కూడా రావట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా కూడా రాదన్నమాట. మరి అది కూడా ఎలాగ, దేని మీద ఆధారపడి ఉంది, ఎందుకంత భావన అంటే అనాది కాలంగా వాడికి ఇంకా ఏంటి, ఇంద్రియ భోగం చేద్దాం చేద్దామని ఉంది, ఇంకా ఏదో ఇక్కడ ఆనందం ఉందనే భావన ఎప్పుడూ ఉందన్నమాట వాళ్ళు. అందుకనే ఇంకా వాళ్ళు ఆ విధంగా ఉంటారు, ఏంటి ఇవన్నీ పఠించుకోరు, ఇంకా ప్రయత్నం చేద్దాం, ఓకే వీళ్ళు పోతే పోయారు, కనీసం నా భార్యతో అయినా బంధువులతో అయినా బాగా చక్కగా ఆనందిద్దాం అని అనుకుంటాడు. మళ్ళీ భార్యతో బంధువులు లెక్క చేయకపోయినా మళ్ళీ భార్యతో ఉందాం అనుకుంటాడు. చివరికి భార్య కూడా తిడితే అప్పుడు భార్య అందరూ వ్యతిరేకంగా అప్పుడు ఆలోచించడం మొదలు పెడతాడు, ఏంటి నాకు ఎవరు స్నేహితులు లేరు, ఎవరు అందరూ నన్ను తిడుతున్నారు, నేను ఎంత సహాయం చేసిన అంటే అసలు ఏంటి ఇక్కడ. అప్పుడు కూడా కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. మళ్ళీ ఏ దొంగతనమో, దోపిడీలో ఇల్లు వదిలేసి ఏదో ఒక అంటే సన్యాసి వేషం వేసుకొని జనాన్ని మోసం చేస్తూనో అలా కూడా తయారయ్యేవాళ్ళు ఉన్నారు, ఉన్నారు కదా, మనకి చరిత్రలో చూస్తూనే ఉన్నాయి, మధ్య టీవీల్లో కూడా వస్తున్నారు. అలా పనికిరాని వాళ్ళు కొంతమంది సన్యాసి వేషం ఇట్లా వేషం వేసుకొని జనానికి మంచి మాటలు చెప్పి మళ్ళీ మోసం చేస్తున్నారు. జనానికి ఈ ఆలోచన అనేది రావడం లేదు ఎంతసేపటి కూడా. ముఖ్యంగా కలియుగంలో జనులంతా కూడా చాలా పద్ధతులు, ఎంత పద్ధతులు అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా మనకు అర్థం కాదు, నువ్వు ఈ శరీరం కాదు ఆత్మ అనేది. ఇంకా ఇప్పుడు పర్లేదు, ఇదేంటి ఇది స్వర్ణయుగం నడుస్తుంది, 10,000 సంవత్సరాల వరకు స్వర్ణయుగం ఉంటుంది అనమాట. అంటే ఈ సమయంలో అర్థం చేసుకునే జీవులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడే అర్థం చేసుకునేది, 10,000 సంవత్సరాల తర్వాత ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం చేసుకోవడం అనేది దాదాపుగా ఉండదు అందరూ, అంటే చాలా తక్కువ అనమాట, ఎక్కడో కనపడతారు. ఇప్పుడు భీమవరంలో మనం చూస్తే కనీసం ఒక 20 మందో 30 మందో జపం చేసేవాళ్ళకి 40 మంది ఉన్నారు, అప్పుడు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అంతే. మీరు ఎంత ప్రచారం చేసినా కానీ పనిచేయదు అనమాట ప్రచారం. కాబట్టి ఇప్పుడు తీవ్రంగా మనం దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఏదైతే భక్తి మార్గం ఉందో మనకి ప్రభుపదలు వరిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ శ్లోకంలో చెప్తున్నారు ఎవరు, నారదులు వారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈశ్వరాధీనులు అయి ఉన్నందున ఎవరిని గురించి శోకింపకూడదు, ఎవరిని గురించి కూడా శోకించకూడదు. ఇంకా కనుకనే జీవులు మరియు వారి పాలకులు అందరూ, అంటే జీవులు వాళ్ళ పాలకులు అంటే నిజానికి రాజకీయ నాయకులు, వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, పూజా కార్యంలో భగవంతుడిని కీర్తించాలి, భగవంతుడిని పూజించేయాలి. భగవంతుని పూజ చేయాలి, భగవంతుడిని గుర్తించాలి. ఎందుకని? ఉదాహరణకి చూస్తే వరుణుడు వర్షాలు ఇస్తున్నాడు పూర్వకాలంలో ఇంద్రయజ్ఞం, అంతేందుకు కృష్ణుడు ఉన్నప్పుడే కృష్ణుడు యొక్క తండ్రి నందమహారాజు ఇంద్రుడి కోసం పూజలు చేసేవాడు. ఎందుకంటే వాళ్ళకి వర్షాలు ఇవన్నీ కూడా భగవంతుడి మీద ఆధారపడేవాడు కాబట్టి. కానీ కృష్ణుడు ఏమన్నాడు, ఇవన్నీ అవసరం లేదు, నన్ను పూజిస్తే సరిపోతుంది. అంటే నేరుగా కృష్ణుడిని అన్నని అనలేదు, అక్కడ గోవర్ధనాన్ని పూజించిందని. ఎందుకని? కృష్ణుడికి ఆ గోవర్ధనానికి ఏమి తేడా లేదనమాట. కృష్ణుడే అక్కడ గోవర్ధనంగా వచ్చాడు కాబట్టి గోవర్ధనని పూజించండి. ఈ కొండ వలన మనకి వర్షాలు కురుస్తున్నాయి, అదేవిధంగా ఈ కొండ నుంచి మనకు అన్ని వస్తున్నాయి వనరులు, ఈ గోవర్ధనాన్ని పూజించండి అని గోవర్ధనం పూజ చేయమని అంటే అక్కడ ఒక తత్వం చెప్పి కృష్ణుడు ఆ విధంగా గోవర్ధన పూజ చేయించాడు. కానీ ఇప్పటికి కూడా ఎవరైనా దేవతలను అర్చించడం అనేది పూర్తిగా నిషేధం అనేది కాదు. కానీ దేవతలను అర్చించిన వాళ్ళు మూర్ఖులుగానే మిగులుతారు. ఎందుకని? మనం ఈ శరీరం కాదు, ఆత్మ, భగవంతుడు, కృష్ణుడు, ఈ జ్ఞానం తెలియదు వాళ్ళకి. కాబట్టి ఎవరైతే కృష్ణుడు అంటున్నాడు ఏంటి, నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ, ఎవరైతే దుష్కృతులు, మూఢులు, నరాధములు ఉంటారో వాళ్ళు నన్ను శరణాగతి పొందరు అని చెప్తున్నారు. కాబట్టి కృష్ణుడికి శరణాగతి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మూర్ఖులే, మనం అందరం కూడా మూర్ఖులే. ఇది సత్యం. ఇది అంగీకరించిన వాడు బాగుపడతాడు, అంగీకరించిన వాడు పాడైపోతాడు. మనం మూర్ఖులమని అంగీకరించకపోతే మనం నాశనం అవుతాం. మనం మూర్ఖులమని అంగీకరిస్తే ఓహో ఈ మూర్ఖత్వం నుంచి బయటపడడానికి ఏం చేయాలని ఆలోచిస్తాం. కాబట్టి ఈ మూర్ఖత్వంలో కూడా, ఈ మూర్ఖత్వంలో ఎప్పుడు ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు మూర్ఖుడనే గుర్తుంచుకోవాలి. నేను మూర్ఖుడినే గుర్తుంచుకోవాలి కానీ నేను పెద్ద తెలివైన వాడిని, నేను పండితుడిని అనుకుంటే పతనం అది. ఎందుకని? మనం ఇప్పుడు కృష్ణుడికి శరణాగతి పొందలేము, కృష్ణుడు సేవ చేయడం లేదు నిరంతరం. కాబట్టి మన పరిస్థితి ఇదనమాట. ఎవరైతే ఇక్కడ ఏదైతే యుధిష్ఠిరుడు బాధపడుతున్నట్లుగా, నా తండ్రి, నా తల్లి, నా పెద్ద తండ్రి, ఇద్దరు తండ్రులు అంటే అదేవిధంగా తల్లి గాంధారి, వాళ్ళందరూ వెళ్ళిపోయారు అడవులకి. అడవులకని తెలియదు ఎక్కడికో వెళ్ళిపోయారు, నేనేం చేయగలను? అఫ్కోర్స్ ఈయన బాధలో కారణం ఉంది. ఏంటంటే ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించలేదని బాధపడుతున్నాడు ఎక్కువ. అంతేగాని వాళ్ళు వెళ్ళిపోయినందుకు వాళ్ళ మీద ఏదో వ్యామోహం, వీళ్ళే నా జీవితం అనే దానికంటే ఈయన బాధ్యత ఎక్కువ ఉంది. కాబట్టి భక్తుడైన వాడు ఎప్పుడు కూడా బాధ్యతను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. స్వీకరించిన తర్వాత ఉదాహరణకి మనం వివాహం చేసుకున్నాం, వివాహం చేసుకున్నాం కాబట్టి అదొక నేరం చెప్పాలంటే వివాహం చేసుకోవడం. ఎందుకని? ఆత్మస్థితి నుంచి చూసినట్లయితే, ఆత్మస్థాయి నుంచి చూసినట్లయితే జీవికి వివాహం అవసరం లేదు, పిల్లలు అవసరం లేదు, సంసారం అవసరం లేదు, కేవలం కృష్ణుని సేవ సరిపోతుంది. కానీ అది చేసుకున్నారు కాబట్టి దాని తర్వాత కొన్ని బాధ్యతలు ఉన్నాయి శాస్త్రం ప్రకారం. అవి నిర్వర్తించకుండా వదిలేస్తే తీవ్రమైన పాపాన్ని, పాపాలన్నీ కూడా చుట్టుకుంటాయి అతను. వివాహం చేసుకున్నాక మధ్యలో ఏదో కృష్ణ చైతన్యం తెలిసినా వదిలేయకూడదు. మరి వాళ్ళ యొక్క బాగోగులన్నీ చూసి పిల్లల్ని వివాహం ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే నువ్వన్నీ వదిలేసి రావడానికి నీకు అర్హత ఉంది. కానీ అప్పటి వరకు ఊరికే వదిలేస్తే అప్పుడు నువ్వేమవుతావు, బాధ్యత రహితమైన వ్యక్తిగా ఉంటావు. కానీ ఇంకా మంచి పేరు తీసుకురావు అనమాట కృష్ణ చైతన్యానికి, భక్తులకి. ఆ విధంగా ఇక్కడ యుధిష్ఠుడు బాధపడుతున్నాడు. కానీ మనకి తెలియజేయడం కోసం ఇవన్నీ ఓదార్పుగా ఏది నారదులు వారు ఈవెన్, ఇది సహజంగా అందరికి కూడా జరుగుతుంది, భక్తుల విషయంలో కూడా సాధారణంగా జరుగుతుంది. భక్తుడికి అన్నీ తెలుసు, ఏంటి మా ఇదంతా కూడా తాత్కాలికం, వీళ్ళందరూ కూడా తాత్కాలికమే, నేను ఒకరోజు శరీరం. కానీ ఎప్పుడైతే ఎవరైనా మరణించినా, ఇక్కడ ఏంటి మరణించినట్లు కదా ధృతరాష్ట్రుడు, వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో తెలియదు కాబట్టి పోయినట్టు, ఇంకా మళ్ళీ చూస్తారో లేదో తెలియదు. ఆ విధంగా బాధపడుతున్నాడు అనమాట యుధిష్ఠుడు. అప్పుడు ఇంకొక సాధువు, ఎవరు సాధువు, నారదుడు. యుధిష్ఠుడు సాధువే, ఈయన సాధువే, కానీ అది తనకు స్వయంగా సంబంధం ఉంది కాబట్టి. కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి. ఏంటి, మన జీవితంలో కూడా ఎప్పుడైనా ఇది తప్పకుండా జరుగుతుంది. అటువంటి సందర్భంలో ఏంటి, ఇంకొక సాధు వెళ్ళి బోధ అనేది ఇవ్వచ్చు, అప్పుడు వెంటనే అందులోంచి బయటకు వస్తారనమాట. అతను అందులో ఉండడు, వెంటనే ఆ జ్ఞాపకం తెచ్చుకుంటాడు మళ్ళీ. ఈ విధంగా ఎప్పుడు కూడా మనం శ్రవణం అనేది చేస్తూ ఉండాలి సాధువుల నుంచి. అంతేగాని కుటుంబంలో ఇంకా ఇతరులతో కాదు, వాళ్ళేంటి పోయాడా మీ నాన్న, అయితే వెంటనే ఒంటి మీద ఏమైనా ఉన్నాయో చూడు, లేదా మన ఆస్తులు ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో, అంటే
వెంటనే బయటికి చెప్పరా మాట, కానీ వెంటనే వాళ్ళ భార్యలు ఎవరైతే కొడుకు కొడుకు భార్యలు వీళ్ళందరూ ఆలోచన ఇదే, ఈ సంపద మీద వీటి మీద ఏమొస్తాయి మనకేమొస్తాయి అనే ఆలోచనే ఉంటదన్నమాట. ఇట్లా ఆలోచిస్తారు మనుషులు సాధారణంగా, ముఖ్యంగా కలియుగంలో. కానీ మనం సాధువుల నుంచి వినాలి. సాధువులు ఏదైతే చెప్తున్నారో అది ఒక్కోసారి బాధగా అనిపిస్తుంది, చాలా కఠినంగా అనిపిస్తుంది. విదుడు చెప్పాడు నువ్వు కుక్కవేను, చాలా కఠినమైన వాక్యాలు ధృతరాష్ట్రుడికి. కానీ ఆ కఠినమైన వాక్యాలని తీసుకోవడం వలన, కొంత సరళత్వం ఉండడం వలన ధృతరాష్ట్రుడిలో అవి తీసుకోగలిగాడు, ఇళ్ళు వదిలేసి వెళ్ళిపోగలిగాడు ధృతరాష్ట్రుడు. ఇంకా ఇక్కడ చెప్తున్నారు ఏంటి, భౌతిక జగమునందు కానీ ఆధ్యాత్మిక జగమునందు కానీ అందరికీ కూడా అధీనం, కృష్ణుడు అధీనంలోనే ఉన్నాడు. ఇంకా ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తాడు ఏంటంటే, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. దాని తర్వాత ఏంటి అది ఏమంటాడంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఇచ్చిన మార్గంలోనే నడుస్తున్నారు అని. మమ వర్తమాను వర్తంతే అని కృష్ణుడు చెప్తాడు ఆ శ్లోకంలో. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ కృష్ణుడిచ్చిన మార్గంలోనే నడుస్తున్నాడు. ఎందుకని ఈ భౌతిక సంసారం ఇవన్నీ కూడా కృష్ణుడి పూర్తిగా కృష్ణుడి అధీనంలో ఉన్నాయి. ఏది కూడా ఆయన చేతిలో లేనిది, అణువు కూడా ఒక అణువు కూడా లేదనమాట. కానీ కృష్ణుడు ఈ జీవుడికి కొంత స్వాతంత్రం ఎప్పటి నుంచో ఉంది, ఆ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని తన యొక్క కర్మని చేస్తూ ఉందన్నమాట జీవుడు. ఆ ఫలితాన్ని భగవంతుడు ఇస్తున్నాడు. అయితే ఇక్కడ జీవుడు స్వతంత్రం ఉంది కదా, ఆ దాని ఫలితాన్ని భగవంతుడు తప్పకుండా ఇవ్వాలా అంటే అది ఆయన ఇష్టం. కానీ ఆయన ఇస్తాడు సాధారణంగా, ఎవరికి కూడా వాళ్ళు చేసుకున్న కర్మ ఫలితాన్ని వదిలేయకుండా వాళ్ళకి అనుభవించడానికి అన్ని కూడా ఇస్తాడు. అదేవిధంగా ఇక్కడ ధృతరాష్ట్రుడు చేసుకున్న పూర్వజన్మలో చేసిన పుణ్యం పాపం చేసుకున్న కర్మ ఫలం వల్ల అతనికి ఈ విధంగా ఇప్పుడు గుడ్డివాడిగా ఉండడం, నూరుగురు సంతానం, వాళ్ళందరూ మళ్ళీ మరణించడం, అంటే ధృతరాష్ట్రుడు పూర్వం అటువంటి కర్మలు చేశాడు. చేసినప్పటికి కూడా ఇప్పుడు ఒక మంచి అవకాశం ఏంటి, మళ్ళీ భగవంతుడి గురించి తెలుసుకుని భగవంతుడి గురించి ధ్యానం చేసి ఆధ్యాత్మిక జీవనం గడపడానికి ఒక అవకాశం అనేది విదురుడి ద్వారా జరుగుతుంది, దొరికింది ఆయనకి విదురుడు లాంటి మంచి సోదరుడు ఉండడం వల్ల. కాబట్టి జీవితంలో ఎవరి జీవితంలో అయినా ఒక సాధువు వైష్ణవుడి యొక్క వాక్యాలు, శుద్ధ భక్తుల యొక్క వాక్యాలే ప్రధానం, మిగతావన్నీ కూడా దానికి సహాయం చేసేవై ఉండొచ్చు, కొన్ని మిగతావి ఏవైనా ఉండొచ్చు, కొన్ని పూర్తిగా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేవి కూడా ఉండొచ్చు, కొన్ని ఎందుకు పనికిరాని కూడా ఉండొచ్చు. కానీ ప్రధానమైనది ఏంటంటే వైష్ణవుడు ఏదైతే చెప్తున్నాడో మనకి ఉపదేశాలు, అవే మన జీవితంలో ప్రధానం, అవే మన జీవితాన్ని పూర్తిగా మార్చే కానీ ఇంకేమీ కాదు. ఇంకా మరి మనం ఈ జీవితం నుంచి ఏం తీసుకెళ్తాం, మనం ఇప్పుడు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం సాధారణంగా ప్రతి జీవి, మరి ఏం తీసుకెళ్తాడు వచ్చే జన్మకి, కర్మ ఫలితాన్ని ఏం తీసుకెళ్తాడు, అతను చేసిన కార్యం యొక్క ఫలితాన్ని, అదే కర్మఫలం. శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే, యథా దేను సహస్రేషు వత్స గచ్చంతి మాతరం, యథా కర్మగతిం కర్తారం అధిగచ్చతి. అంటే యథా దేను సహస్రేషు, ధేను అంటే ఆవులు, వేలు కూడా ఉండొచ్చు, వత్స అంటే బిడ్డ, గచ్చంతి అంటే వెళ్తుంది, తల్లి దగ్గరికే వెళ్తుంది. ఒక 1000 ఆవులు పెట్టండి, పిల్ల ఎలాగా ఒక కరెక్ట్గా దాని తల్లి దగ్గరికే అది వెళ్తుంది పిల్ల. అదేవిధంగా ఈ జీవి చేసే కర్మ, యథా కర్మ గతిం కర్తారం, ఏంటి కర్మ ఏదైతే ఉందో ఈ జీవి చేసింది, ఈ జీవి ఎక్కడికి వెళ్ళినా కూడా వెంటాడుతూ ఉంటుంది అన్నమాట. ఎవ్వరు దీని నుంచి తప్పించుకోలేరు, ఎవ్వరు, ఒక్కళ్ళే ఉన్నారు దానికి లోబడి లేని వాళ్ళు, దాని నుంచి బయటపడేయగలిగేవాళ్ళు కృష్ణుడు. ఇంకొకళ్ళు కూడా ఉన్నారు. ఎవరంటే, ఎవరు? శుద్ధ భక్తులు. శుద్ధ భక్తులకు కూడా ఈ కర్మ అనేది లేదు, కర్మ ప్రభావంలో లేరు. వాళ్ళు కూడా మనల్ని భౌతిక సంసారం నుంచి తీసేయగలరు, కానీ వాళ్ళు నేరుగా చేయలేరు. కృష్ణుడి యొక్క కృప ద్వారా, కృపని వాళ్ళ ద్వారా మనకి ఇవ్వడం ద్వారా మనల్ని బయటికి తీసుకెళ్తారు. కానీ వాళ్ళు నేరుగా నేను చేస్తున్నాను ఎప్పుడు అనరు, చేయలేరు కూడా. అది ఏ జీవి కూడా సంభవం కాదు. కృష్ణుని కృప ఇవ్వడం ద్వారా మనం బయటపడతాం భౌతిక సంసారం. ఇక్కడ జరిగింది ఏంటి, ధృతరాష్ట్రుడి విషయంలో ఇటువంటి ఈ విధంగానే అనేక జన్మల్లో జన్మిస్తూ మళ్ళీ ధృతరాష్ట్రుడిగా వచ్చిన ఈ జీవికి విదురుడి ద్వారా జ్ఞానం అనేది, కృష్ణుని యొక్క కృప అనేది లభించింది. అంటే ఇక్కడ చూడొచ్చు మనం కృష్ణుడు ఎంత దయామయుడు, కృప కలిగిన వాడని. నిజానికి ధృతరాష్ట్రుడు అనేక ప్రణాళికలు వేసి పాండవుల్ని, వీళ్ళందరినీ, యుధిష్ఠిరుడు, దుర్యోధనుడు, వీళ్ళందరూ చంపాలి. అయినా కూడా భక్తులు ఏంటంటే, భక్తులు ఎవరిని కూడా పరిగణించరు, వీళ్ళు ఎంత నీచుడని. ఎప్పుడైనా సరే అతను సిద్ధంగా ఉంటే ఈ దివ్య జ్ఞానాన్ని ఇవ్వడానికి ఎప్పుడు కూడా వాళ్ళే వాళ్ళు సిద్ధంగా ఉంటారన్నమాట భక్తులు. ఎందుకని, సహజంగా ఇక్కడ చెప్తున్నారు, సహజంగా మనం అందరం అసురులమే. ఇక్కడ ధృతరాష్ట్రుడు అసురు ప్రవృత్తి కలిగిన వాడని మనం అనుకోవచ్చు. మనం అందరం ఎవరైతే ఇక్కడ చెప్తున్నారు చాలా స్పష్టంగా ఇచ్చారు ఏంటి, మూర్ఖజీవియే కృత్రిమముగా భగవన్ నియమమునకు విరుద్ధముగా తిరుగుబాటు చేసి అసురునిగా దండింపబడును. మూర్ఖజీవి భగవంతుడి యొక్క నియమ నిబంధనల్ని ఉల్లంఘించి, మనం అదే చెప్పుకున్నాం నిన్న కూడా, భగవంతుడిని వదిలేసి ఎందుకు వస్తుంది చెప్. భగవంతుడి దగ్గర ఉంటే సహజమైన స్థితి అది. జీవి యొక్క సహజమైన స్థితి ఏంటి, భగవంతుడి దగ్గర ఉండి భగవంతుని సేవ చేసుకుంటూ ఉండడం. ఆ సహజమైన స్థితి నుంచి బయటికి ఎలా వచ్చింది ఈ జీవే, అలా జీవే కారణం దానికి. భగవంతుడు ఏమి నువ్వు వెళ్ళిపోమని చెప్పలేదు, భగవంతుడు చెప్పట్లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ వద్దు అని. జీవే కావాలని కోరుకుంది. అంటే ఇది ఎవరి తప్పు, మొదటిది జీవి తప్పే. ఇంక అక్కడి నుంచి అన్ని కూడా జీవి యొక్క కర్మలో బంధింపబడిపోతూ ఉంది. కాబట్టి మనం ఇటువంటి ఎవరైతే ఉంటారో ఏంటి ఈ సాధువులు, వాళ్ళు చెప్పే వాక్యాలు మనం వినాలి. కానీ ముఖ్యంగా వైష్ణవులు, మనకు తెలుసు అని అహంకరించుకుంటే ఏం జరుగుతుంది, మనకు తెలుసు పతనం అవుతాం. చాలామంది బయట ఎమ్మెల్యే పిహెచ్డీలు ఇవన్నీ చదివేసుకొని మాకు తెలుసు చాలా జ్ఞానం ఉంది. మూర్ఖుడు, మూర్ఖుల్లో ప్రథముడు ఎవరంటే వాడే. ఎందుకని, ఇంకా సామాన్య మానవుడు చాలా 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 ఉత్తమం చెప్పాలంటే అతనింపుతో పోలిస్తే ఇతను ఉత్తమమైన వాడు. ఎందుకంటే ఇతనికి ఆత్మ జ్ఞానం ఏంటంటే చెప్పగలం, వాడికి చెప్పలేము. ఎందుకంటే వాడు నిర్ణయం చేశాడు ఏంటి, నేను ఆత్మని కాదు నేను ఈ శరీరం అని. అంటే పండితుడు కదా వాడు, ఈ సైంటిస్టు వీళ్ళందరూ పండితులు అన్నమాట. ఎంత పండితులు అంటే పరమ మూర్ఖ పండితులు అన్నమాట. మూర్ఖత్వంలో పండితులు చెప్పాలంటే, మూర్ఖత్వంలో ఎవరు మొట్టమొదటి మూర్ఖత్వం అంటే వీళ్ళు, ఈ సైంటిస్టులు వీళ్ళందరూ. వీళ్ళంతా ఎవరు అంటే శాస్త్రం చెప్తుంది రాక్షసులు. రాక్షసులే కలియుగంలో రాక్షసులు ఎలా పుడతారంటే రాజకీయ నాయకుల్లాగా, సైంటిస్టులాగా పుడతారు. రాజకీయ నాయకులు జనాలు వేధిస్తుంటారు, పన్నులు ఇవన్నీ వేసి అరాచకం చేసి. సైంటిస్టులు ఏం చేస్తారు, ఇంద్రియ భోగం. రాక్షసుల పని ఏంటి, ఇంద్రియ భోగం ఎక్కువగా చేయడానికి కావాల్సిందన్నీ కనిపెడుతుంటారు. కనిపెట్టి వాళ్ళు గొప్పవాళ్ళలాగా చలామణి అవుతుంటారు సంఘంలో. కానీ వాళ్ళకి తెలియడం లేదు ఇదంతా వాడు ఏదైతే కనిపెట్టాడో, వాడు కనిపెట్టింది వాడు కూడా పూర్తిగా అనుభవించలేడు నిజానికి. వాడు ఎందుకంటే మరణిస్తాడు. ఇదంతా కూడా ఒక సముద్రంలో, ఒక నదిలో ఆకులు ఎలాగ ఆకులు ఉన్నాయనుకోండి, ఒక దగ్గరకు వస్తాయి కలుస్తుంటే విడిపోతుంటాయి ఆకులు, కొన్ని కొన్ని ఆకులు కలుస్తాయి కొన్ని ఆకులు తర్వాత విడిపోతాయి. అదేవిధంగా ఆ సైంటిస్ట్ కానీ రాక్షసుడు కానీ వీళ్ళందరూ కూడా శరీరాలు ఇవన్నీ. ఆ శరీరాలు ఒకసారి వదిలేస్తున్నాం, కొంతమంది తండ్రులుగా, కొంతమంది తల్లిగా, లేదా కొంతమంది రాజకీయంలో పక్కన స్నేహితులుగా, సైంటిస్టులు అయితే ఇంకొక సైంటిస్ట్ లాగా వీళ్ళందరూ కలుసుకోవడం విడిపోవడం అదంతా దాన్ని ఎవరో నియంత్రించలేరు. వాడు సైంటిస్ట్ ఎంత మూర్ఖుడు అంటే వాడి జుట్టు నరుస్తుంది, జుట్టు నరవకుండా ఆపగలడా, రంగేస్తాడు కానీ జుట్టు నరవకుండా ఆపలేడు. ఆపగలడా? లేదు. మరి ఇదేంటి, నీ జుట్టే నువ్వు నరవకుండా చేయలేకపోతున్నావు, నువ్వు ఇంకేం కనిపెడతావు, నువ్వు ఫస్ట్ అది చేయి. ఎందుకంటే మొట్టమొదటి నువ్వు చేయాల్సింది ఇది, నువ్వు చావు లేకుండా నువ్వు చేయి మొదట, అప్పుడు ఏదైనా మాట్లాడు. జన్మ, మృత్యు, జర, వ్యాధి ఇవి నాలుగు నిజమైన సమస్యలు. జబ్బు లేని వ్యక్తిని సృష్టించి చూద్దాం, ఏ జబ్బు రాకూడదు. నాకు పలానా జబ్బు ఉందని చెప్పకూడదు, సృష్టించు చేయమనండి. మూర్ఖత్వం. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అర్థమవుతుంది సైంటిస్టులకి, ఓహో ఇదేదో ఇక్కడేదో ఉందని చెప్పేది. ఎవరైతే సైంటిస్టుల్ని, రాజకీయ నాయకులు, ఇప్పుడున్న రాజకీయ నాయకులు నమ్ముతారో వాళ్ళు పరమనాశనం అయిపోతారు. మనకు అనిపించవచ్చు తాత్కాలికంగా మంచి ఫ్యాన్ ఇచ్చాడు, ఏసీ ఇచ్చాడు, ట్యూబ్లైట్, ఇవి లేకుండా జీవించారు పూర్వం. ట్యూబ్లైట్ లేదు, ఏసీ లేదు, ఫ్యాన్ లేదు, విమానం లేదు, ఇవి లేకుండా ఉన్నారు. వాళ్ళకి ఇవి అర్థం కావట్లేదు. ఈ అసురులు, అసుర ప్రవృత్తి అంతా భగవంతుడికి వ్యతిరేకంలు. వాడికి ఆనందం ఉండదో, శాంతి ఉండదో, ఇతరులకు కూడా శాంతి లేకుండా చేస్తారన్నమాట. ఇదంతా వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసమే. ఏంటంటే ఇదంతా హిరణ్యకశిపు, రావణాసురులు లాంటి వాళ్ళు అనమాట వీళ్ళందరూ, ఈ సైంటిస్టులు అందరూ. అంతకంటే ఏం లేదు అందులో. ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఇదంతా నేను కాదు, భగవంతుడు కూడా ఉన్నాడు అంటే, ఎవరో ఉన్నారు దీనికంటే పైన శక్తి అని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పారు కూడా సైంటిస్టులు. అంటే వాళ్ళకు కొంచెం ఉందన్నమాట, ఏదో ఉంది మనకంటే పైన, మిగతా వాళ్ళకి లేదు. కానీ దాన్ని ప్రచారం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే పుస్తకాల్లో పెట్టేవాళ్ళు, వీళ్ళు పరమమూర్ఖులు అనమాట. ఎందుకంటే అవి ఆ వాక్యాలు ఎప్పుడు కూడా రావు. నేను చూడలేదు స్వయంగా. చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు ఏదైతే ఐన్స్టీన్ చెప్పాడో, నేను నాకు తెలిసిన చాలా కొంచెం దీనికంటే అతీతంగా ఏదో ఉందని మనం చూస్తే, రికార్డ్స్ చూస్తే వాళ్ళు రాసినవి ఉన్నాయి, అవి రాసి ఉన్నాయి, కానీ అవి ఎవరికి చెప్పరు. అంత అసుర ప్రవృత్తి. అవన్నీ చెప్తే మళ్ళీ భగవంతుడిని ప్రార్థించడం మొదలు పెడితే అందరూ సంస్కృతి అంటే మనకి ఆధ్యాత్మిక ఆర్థిక పురోగతి ఎలా ఉంటుంది? ఈ రాజకీయ నాయకుల ప్రణాళిక అనమాట ఇది. ఇది కానీ నిజంగా ఉంటే భగవంతుడని చెప్తే అందరూ భగవంతుడిని ప్రార్థిస్తే మనకి ఆర్థిక పురోభివృద్ధి ఎవరికి కావాలి, ఎందుకు కావాలి? తినడం అండి, మనకు కూడు గూడు గుడ్డ ఇవి ఉంటే సరిపోతుంది, ఇంకేం కావాలి నీకు? ఈ కేవలం ఏంటంటే వాళ్ళు గొప్ప వ్యక్తులు కావు. చూడండి, మేము మంచి మంచి పుస్తకాలు ఇచ్చాం, మంచి మంచి ఇవి ఇచ్చాం, సైంటిస్టులు ఇచ్చినవి ఇస్తున్నాం, జనాలకి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇదంతా కృత్రిమమైందనమాట, మొత్తం కృత్రిమమైంది. అసలైంది వదిలేసి ఏంటి, జన్మ మృత్యు జరా వ్యాధి అనే నాలుగు సమస్యల్లో జీవులు ఈ విధంగా ఏంటి అనేక శరీరాలు మారుస్తూ ఉన్నారు, అనేక శరీరాలు ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అది కల్పించాలి రాజకీయ నాయకులైన వాళ్ళు. పూర్వం అందుకే చూడొచ్చు మనం, ఏంటి రాజులు ఏం చేసేవాళ్ళు, బుర్ర కథ, హరి కథ అంటే ఏదో ఒకటి, ఏ దేవత గురించో, దేవుడి గురించో, అనేక కనీసం వినడం మొదలు పెడితే, ఓహో మనం వినాయకుడి గురించో, ఇంకెవరి గురించి వినడం మొదలు పెడితే ఒకరోజుకైనా కృష్ణుడు అని తెలుసుకుంటాం. అసలు అది పూర్తిగా లేకుండా, అసలు ఆ వైదిక సంస్కృతి గురించి పూర్తిగా నాశనం చేసి, అసలు భగవంతుడు లేడని చెప్తే వాడికి ఎలాగ అసలు అవకాశం ఎక్కడుంది ఇంకా? కాబట్టి ఇప్పుడు ఉన్న నాయకులు ముఖ్యంగా ఎవరైతే సరే, అందరినీ మనం మార్చలేం. మనం చేయగలిగింది ఏంటి, సైంటిస్టుల్లో రాజకీయ నాయకుల పైన ఎటువంటి విశ్వాసం ఉండకూడదు, కించిత్ కూడా, కొంచెం కూడా లేవు ఉండకూడదు. ఎవరైతే వైదిక సంస్కృతిని ప్రచారం చేస్తున్నారో దీన్ని ముందరకు తీసుకెళ్ళాం, వాళ్లపై పూర్తిగా విశ్వాసం ఉంచాలి, ముఖ్యంగా వైష్ణవులపై. అంతేగాని ఇంక ఎవరికి కూడా ఎవరి పట్ల విశ్వాసం ఉంచామా, నాశనం అయిపోతాం అంతే. ఇక్కడ చెప్తున్నారు బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, ధర్మరాజు వంటి వారు, నేటి కాలపు నెపోలియన్, అక్బరు, వీళ్ళందరికి కూడా వాళ్ళ స్థితిలో, ఇప్పుడు రాక్షసులు అయిన ఎవరైతే రాక్షస రాజులు అనుకుంటున్నా, వాళ్ళకి ఆ స్థితి కావడానికి భగవంతుడు కల్పించాడు. ఎందుకని, వాళ్ళ అనాది కాలం నుంచి వాళ్ళ కర్మలాజ్ ఉంది. ఏంటి ఆ విధంగా రాక్షసు అవ్వడానికి ఆ లక్షణాలని పెంపొందించుకున్నారు, అటువంటి కర్మ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చారు. మరి మనం ఎందుకు ఇక్కడ వచ్చి అనుభవిస్తున్నాం? మనం కూడా అటువంటి కర్మే చేసామండి, ఇంక వేరేం లేదు. మనం ఏదో మంచి వాళ్ళం అయ్యి వీళ్ళు మనల్ని దుఃఖింపజేస్తున్నారు, మన కష్టాలకు గురి చేస్తున్నారు, అసలు కాదు, సమస్యే లేదు అందులో. మనం కూడా అటువంటి కర్మ చేశాం కాబట్టే అంత దుష్కర్మ, చెడ్డ కర్మ. ఇప్పుడు ఆ విధంగా అటువంటి రాజులు అటువంటి కాలంలో కలియుగంలో మనం పుట్టాం. కానీ ఇప్పుడు కలియుగంలో ఒక మంచి గుణం, మంచి లక్షణం ఏంటది, హరినామ సంకీర్తన ఉద్యమం అనేది ఉంది. అది ఎవరైతే తీవ్రంగా తీసుకుంటారో, ఏంటి ఈ బంధాలని వదిలేసి, ఎలాంటి తీవ్రంగా తీసుకోవడం అంటే వైరాగ్యంతో భక్తి ఎలా చేయాలి, వైరాగ్యంతో చేయాలి, అది నిజమైన భక్తి. వైరాగ్య విద్య నిజ భక్తి యోగం మనం చెప్పుకున్నాం. అటువంటి వైరాగ్యం రాకుండా నాకు ఇంకా భార్య బిడ్డలు కావాలి, స్నేహితులు కావాలి, బంధువులు కావాలి, ఇక్కడే ఉండొచ్చు, ఓకే బంధువులు వస్తారు, కాకపోతే ఈ బంధువులు నీకు సరిపోరు. ఎందుకని నువ్వు కర్మ వేరే చేస్తున్నావు కదా ఈ జన్మలో, వచ్చే జన్మలో కూడా బంధువులు వస్తారు కానీ వేరే బంధువులు. అది అక్కడ ఉండి మళ్ళీ అనుభవించు కర్మ. ఎటువంటి బంధువులు? కుక్క, పిల్లి, పిల్లి బంధువులు, కుక్క బంధువులు. ఎందుకని మనం చేసే కర్మలు అటువంటి, కాబట్టి పిల్లి జన్మలో ఉండు, అక్కడ ఆ బంధువులతో తిరుగుతూ ఉండు. పిల్లలు ఉంటారు నలుగురు ఐదుగురు పిల్లలు, మగ పిల్లలు, ఆడపిల్లలు, లేదా కుక్కలు, ఇట్లా. కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన కర్మల ప్రకారం మనం వెళుతూ ఉంటాం. ఎవరు కూడా ఈ కర్మను దాటేయలేరు, ఒక్కళ్ళే దాటగలరు. ఎవరు? శుద్ధ భక్తులైన వాళ్ళు. ఎవరైతే శుద్ధభక్తి చేద్దాం అంటారో, కర్మాని నిర్దహతి కింతు చ భక్తి భాజం, బ్రహ్మ సమితలు చెప్తుంది. కర్మ అనేది ఎవరు కూడా తీసేయలేరు, ఒకటే తీసేయగలదు. ఏది? భక్తి భాజం. భక్తి దాన్ని ఛేదించగలదు. ఈ భక్తి అనేది కర్మని అలాగ ముక్కలు బద్దలు చేసేస్తుంది. కానీ ఆ భక్తి చేసే వరకు, భక్తి అంటే కృష్ణుడికి సేవ చేయడం, అనన్యమైన కృష్ణుడి సేవ చేయడమే భక్తి, మిగతాదంతా భక్తి కాదు. శుద్ధ భక్తి అంటే, కొంతమంది కృష్ణుడు భగవంతుడని అనుకోవచ్చు కానీ వాళ్ళ యొక్క కార్యం చేస్తూ ఉంటారు, అది మిశ్రమ భక్తి అనేది ఉంటుంది, జ్ఞాన మిశ్ర భక్తి, యోగ మిశ్ర భక్తి, ఇవన్నీ. దానివల్ల పూర్తిగా కర్మ అనేది నాశనం కాదు. ఎవరైతే అనన్యమైన భక్తి చేస్తారో అది శుద్ధ భక్తి. ఇక్కడ కింద భక్తి భాజ్యం అంటే శుద్ధ భక్తి భాజ్యం. శుద్ధ భక్తి భాజ్యం అంటే ఛేదించడం, ముక్కలు ముక్కలు చేయడం అన్నమాట. కాబట్టి శుద్ధ భక్తి మాత్రమే ఈ కర్మ నుంచి, ఎటువంటి కర్మ అయినా సరే, ఎటువంటి కర్మ అయినా సరే బయటపడగలదు. అంతేగాని ఈ రోజుల్లో బయట చెప్పుకున్నట్టు క్రిస్టియన్ వారమంతా ఏంటి, వారమంతా మీరు ఏ పాపం చేయండి, కన్నీరు భగవంతుడి ముందర ఏంటి, మారు మనసుతోటి కన్నీరు గార్చండి, ఏడవండి, సాగిలపడి, రకరకాల తెలుగులో రకరకాల మంచి మంచి వాక్యాలు వాడతారు జనానికి ఆకర్షించడం కోసం. ఏమి అందులో సరుకేమి ఉండదు, నిజమైనది ఏమి లేదు అందులో. వారమంతా పాపం చేసి వచ్చేస్తే ఒకరోజు వచ్చి కళ్ళీళ్ళు మూసు, ఏదేంటి దొంగ కన్నీళ్ళు పెడితే భగవంతుడు ఏమైనా తీసేస్తాడా పాపాన్ని? సమస్యే లేదు. కానీ మూర్ఖ జనం వెళ్ళిపోతారు, ఎందుకని మనకి ఇంకా పాపం ఉండదండి, మళ్ళీ ఆనందంగా ఉండొచ్చు. ఉంటారా? లేరు, ఉండలేరు. అదంతా తాత్కాలిక ఉపశమనం, ఏదో వాడు ఇచ్చే ఉద్యోగం, డబ్బులు, దీనివల్ల. కర్మను ఎవడు కూడా తప్పించలేడు. ఒక్క ముకుందుడు, ముకుంద అంటే ముక్తినిచ్చేవాడు భౌతిక సంసారం నుంచి బయటికి తీసుకెళ్ళగలిగేవాడు కృష్ణుడు. ఆయన్ని సేవిస్తే మాత్రమే బయటికి వెళ్ళగలం. ఇంకా చెప్పాలంటే ఎటువంటి దేవతను సేవించినా ఇక్కడ ఉండడమే. దేవతను సేవిస్తే ఏదో భౌతికమైన కోరికలకి మనం తీర్చొచ్చు వాళ్ళు, కానీ అది తీరిన తర్వాత మళ్ళీ దుఃఖం మొదలు. చెప్పల సుఖం అదంతా, మళ్ళీ దుఃఖం మొదలు. కాబట్టి తెలివైన వాడు ఏం చేస్తాడు, పూర్తిగా కృష్ణుడికి శరణాగతి పొంది, ఎందుకు ఇంకా ఈ నదిలో ఇట్లా ఆకుల్లాగా, ఆకులు ఎలాగైతే కలుస్తుంటాయి అలాగే మనం ఈ జన్మలో ఒక భార్య, వచ్చే జన్మలో ఇంకొక భర్త, మళ్ళీ ఆడవాళ్ళం అవుతాం మనం. ఈ జన్మలో పురుషులుగా ఉంటాం, వచ్చే జన్మలో స్త్రీకి బాగా ఆకర్షితుడు అయి ఉంటే వచ్చే జన్మలో వీడి స్త్రీ అయిపోతాడు, అప్పుడు ఇంకొకరికి సేవ చేయాలి, ఇంకొక భర్తకి సేవ చేయాలి. ఇప్పుడు మగ మనిషిగా ఉండేవాడు వచ్చే జన్మలో ఆడ కుక్క అయిపోవచ్చు. ఇదంతా కర్మ, ఇదంతా కర్మే. ఏమి మీరు చెప్పలేరు, నేను ఇలా అవుతాను, నేను ఇలా అవుతాను, మన చేతిలో ఏం లేదు. కేవలం మన చేతిలో ఉంది ఏంటి, ఇప్పుడు మనిషి జన్మ ఈ జన్మలో ఉన్న సమయం, దాన్ని మనం వినియోగించుకొని భగవంతుడు ఏదైతే చెప్పింది 100% మనం పాటించడానికి ప్రయత్నం. 100% ఎవరు చేయలేరు. ప్రయత్నం చేస్తే కృష్ణుడు చూసుకుంటాడు మిగతాదంతా. కానీ ఆ ప్రయత్నం అనేదే మన లోపం, ప్రయత్నం లోపమే మనదంతా, మనం అది చేయం. అందుకే ఇక్కడ చెప్తున్నాను, నిర్దేశింపబడిన సుఖ దుఃఖములను సాధారణ యత్నము చేయి ఎవ్వడూ మార్చలేడు. సుఖ దుఃఖాలను ఎవరైనా మార్చగలరా? సమస్యే లేదు. మీరు ఒకవేళ అనుకోవచ్చు, ఏంటి ఇప్పుడు కొంతమంది రుద్రయాగం, చండీ యాగం, లేదా మహాయజ్ఞం, సుదర్శన యజ్ఞం, ఇవన్నీ ఏంటి, దాని యొక్క ఫలితం ఏంటి? తాత్కాలికం. ఫలితం ఎటువంటి ఫలితం వస్తుంది? తాత్కాలికం. 10 రోజులు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, ఫినిష్. మళ్ళీ కర్మ మొదలే. అది ఏంటంటే తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది, కానీ ఈ కర్మను తీసేయలేదు. కర్మను కొంచెం కాకపోతే కర్మను కొంచెం పక్కకనే పెట్టింది అది. అంటే ఈ మధ్యలో మనకి ఫ్రీగా ఉంటాం కాబట్టి మనం కార్యం కావాల్సింది చేసుకుంటాం, ఆనందంగా ఉందాం అనుకుంటాం. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో చేసిన ఫలితం మళ్ళీ కర్మలో గొప్ప స్టాకులకు వచ్చేసింది, మన స్టాకులో మన ఇది సంచిత కర్మ ఏదైతే ఉందో మళ్ళీ అనుభవించాల్సిన దాంట్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ మొదలు, మళ్ళీ ఇంకొక యజ్ఞం చేస్తావా? అప్పుడు డబ్బులు ఉండకపోవచ్చు, అప్పుడు ఏం చేస్తావు? కాబట్టి తెలివైన వాడు ఏం చేస్తాడు, ఎందుకు ఇవన్నీ ఈ యజ్ఞాలు గానాలు తపాలు ఇవన్నీ ఎందుకు? కృష్ణుడి భక్తి సేవ, కృష్ణుడి సేవ చేసుకుంటే సరిపోతుంది. అది తెలుసుకోవాలన్నమాట. అందుకే ఇక్కడ చెప్తున్నా, ఆ భగవానుడే జీవులను కల్పుచ్చు విడదీయుచున్నాడు. ఇదంతా కూడా భగవంతుడి యొక్క అధీనంలో జరుగుతుంది. అలానే పూర్తిగా భగవంతుడే కారణం, నాదేం కారణం లేదు కాబట్టి నాకు ఏదైతే వస్తుందో నా జీవితంలో నేను అది చేసుకుంటూ వెళ్ళిపోతానని కొంతమంది అంటుంటారు, అది తప్పు. ఇదంతా వీడి కోరిక. ఈ వాడు చెప్తున్నాడు పైకి, కానీ వాడి హృదయంలో ఉండే కోరిక ఏంటి? నేను పెళ్లి చేసుకోవాలి, ఆనందించాలి, భార్యతో ఉండాలి, సుఖంగా ఉండాలి, పేరు మంచి పేరు తెచ్చుకోవాలి, బిల్డింగ్లు కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి వాడిలో. లేదంటే చిన్న పని చేయొచ్చు. ఏంటి, సరే భగవంతుడు ఏదైతే అది కదా, ఈరోజు నేను తీసుకెళ్ళిపోతా. భగవంతుడు చెప్పాడు, రా వచ్చేసాయి మా ఆశ్రమంలో కూర్చో, మేము రోజు ప్రసాదం పెడతాం, పొద్దున్నే నిద్రలేదు జపం చేయి. భగవంతుడు చెప్పాడు, వస్తాడా? వస్తాడా? రాడు. మరి భగవంతుడు చెప్పాడు కదా నేను వెళ్తున్నాను, భగవంతుడు నాకు చెప్పాడు నేను తీసుకెళ్తున్నాను, వస్తావా? అంటే నీ కోరిక ఎక్కడుంది? అక్కడ ఉంది, ఆ గృహంలో ఉంది, ఆ స్త్రీలో ఉంది, ఆ సంతానంలో ఉంది, ఆ బంధువుల్లో, ఆ దేశంలో కోరిక ఉంది అక్కడ ఉండాలని. కాబట్టి నీకు పూర్వజన్మలో అటువంటి కర్మ చేశావు కాబట్టి మళ్ళీ నీకు భగవంతుడు అటువంటి స్థానాన్ని ఇచ్చాడు. కానీ అది సహజమైన స్థానం కాదు. దుఃఖాలయం అదంతా. సుఖాలయం అనుకుంటున్నావు కానీ దుఃఖాలయం, అశాశ్వతం, తాత్కాలికం మాత్రమే. హరే కృష్ణ. అంటారు భగవంతుడు చేయమన్నాడు, అప్పుడు మనం కత్తి తీసుకుని భగవంతుడు నన్ను నరకమన్న నరికేస్తాను ఊరుకుంటావా అని అన్నాడు. ఒక మాట, ఒకే ఒక మాట. ఊరుకుంటారు ఎవరైనా? ఊరుకోరు. ప్రభుత్వమే ఊరుకోదు, వెంటనే తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ఎందుకని? నియమాలు ఉన్నాయి. అంటే నీకు కొంత స్వతంత్రం అనేది ఉంది చేయడానికి, నీ కోరుకోవడానికి నీకు కొంత స్వతంత్రం అనేది ఉంది మనలో. ఆ స్వతంత్రాన్ని ఉపయోగించుకొని మనం ప్రవర్తిస్తూ ఉంటాం. మనం మనిషిగా మన స్వతంత్రం ఎంతవరకు? నువ్వు ఎంతైనా డబ్బు సంపాదించుకుంటే మహా అంటే అమెరికా వెళ్తావు, లేదంటే ఇంకెక్కడికైనా వెళ్తావు. అంతేగాని భూమిని వదిలేసి గాడిలోకి వెళ్ళడం కష్టం, ఆ గాడిలో నివసించడం కష్టం. నీకంత ధనం ఉంటే మహా ఉంటే 10 రోజులు ఏదో స్పేస్ స్టేషన్లో వెళ్ళి ఒక 10 రోజులు ఉండి రాగలవు. ఏదో ట్యాబ్లెట్లు వేసుకొని, ఏదో గ్లూకోజ్ ట్యాబ్లెట్లు అవి వేస్తారు, అంతే నీది. ఇంకంతకంటే నువ్వు ఇంకేమైనా చేయగలవా? సృష్టిలో ఎన్నో జరుగుతున్నాయి, ఇవంతా మన చేతిలో లేవు. కాబట్టి మనకు ఒక కొంత స్వతంత్రమైన దాన్ని ఉపయోగించుకొని మనం ఇక్కడెక్కడ తిరుగుతూ ఉంటాం, ఇక్కడెక్కడ మన పనులు చేస్తూ ఉంటాం భూమి మీద. ఎక్కడైతే ఎంతైతే మనకు పరిధి ఉందో. కుంటివాడు ఉన్నాడు, వాడు ఊరంతా నడవలేడు. అంటే వాడు పూర్వజన్మలో చేసిన కర్మ అటువంటిది కాబట్టి ఇప్పుడు కుంటివాడు అయ్యాడు, నడవలేకపోతున్నాడు. మూగివాడు మాట్లాడలేడు, ఎందుకు? పూర్వజన్మలో చేసిన కర్మ ఉంది, వాడు నోటిని సరిగ్గా ఉపయోగించలేదు. నోరుని సరిగ్గా ఉపయోగించడం దుర్వినియోగం చేసేసి ఏ భక్తులను తిట్టుంటాడు, పోయింది ఇప్పుడు అది తెలుసుకోకుండా. కాబట్టి ఇదంతా తెలుసుకోకపోవడం మన తప్పే, మనిషిగా పుట్టి. ఎందుకంటే కర్మ అనేది మనిషికి ఒక్కడికే ఉంది, జీవులకు లేదు. మిగతా జీవులకు కర్మ లేదు. వాటి నైజం ఆడకుక్క మొక్కతో కలవడం, చాలా కుక్కలతో తిరగడం, అదేం తప్పు లేదు. కుక్కకు తప్పే లేదు అసలు. ఒక మొక్కుక్క 10 ఆడకుక్కలతో తిరిగితే తప్పు ఉండదు, వాటికి ఏం కర్మ లేదు, అదేం తప్పు కాదు. ఎందుకని? అవి జంతువులు, జంతువులకులా జంతువుల్లా నియమాలు ధర్మాలు అవన్నీ లేవు వాటికి. అది జంతువు యొక్క లక్షణం. అది పిల్లి కుక్క పోలార్ పేరు, అది 6 నెలలు నిద్రపోద్ది, అంతే. తమోగుణం అంటే అనొచ్చు, అది దాని లక్షణం. అది పులి ఉంది, ఇతర జీవులు తింటది, దాని యొక్క లక్షణం అది. కానీ మనిషి ఎందుకు తినాలి? ధర్మం తెలుసుకున్న తర్వాత. అంటే మనిషికి చాలా బాధ్యత ఉంది, అందువల్లనే వీడికి నరకం అనేది ఉంది. ఎందుకని? నీకు ఇంత బాధ్యత ఉంటే భగవంతుడి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత నీకుంది. శాస్త్రాలు ఇచ్చారు మనకు, అన్నీ ఉన్నాయి అందుబాటులో. ఇప్పుడు భగవద్గీత ఉంది, భక్తులు ఉన్నారు, ఎందుకని ఉపయోగించలేదు? వీడిని తీసుకెళ్లి కాల్ చేయండి అని చెప్తారు. ఎవరో యమధర్మరాజు నరకంలో. అందుకే మనం వెళ్తున్నాం, రేపు ప్రశ్నిస్తారు నిజంగా. ఎప్పుడు మన భక్తులు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, కొంతమంది వాళ్ళు పుస్తకాలు తీసుకోరు, ఏం వినరు. అప్పుడు వాళ్ళకి ఫినిష్, అక్కడికి వెళ్ళినాక నరకంలో ఇవన్నీ కూడా రీల్లా కనపడుతుంటుంది అనమాట, మొత్తం చూపిస్తారు వాళ్ళు. నిజమే, నేను చేయలేదను, ఇంకే అయిపోయింది టైం, ఇంక ఇప్పటికి నూనెలో ఎగడం, ఇంకెక్కడ రాబందులు తినడం, ఇవన్నీ మనం చూడవచ్చు. నరకం అనేది శ్రీమద్ భాగవతంలో 5వ స్కందంలో వస్తుంది. నరకాల్లో ఎన్ని రకాలు ఉన్నాయండి? 26-28 రకాల నరకాలు ఉన్నాయి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి అనమాట. ఇవన్నీ అవన్నీ అనుభవిస్తారు, ఇక్కడ చేసే కర్మని బట్టి అక్కడ వాళ్ళు అనుభవిస్తారు. విపరీతంగా మైథునం చేసేవాడికి వీర్యంతో ఉన్న సముద్రం ఉంటుంది, అందులో పడేస్తారు. మడ్డలు చేసేవాడికి, వాడికి కూడా వాడికి అది రాబందులు వచ్చి పీకుతూ ఉంటాయి వాడి శరీరాన్ని. వీడందరిని కూలీ చేస్తున్నాడు కదా, అవన్నీ ఉన్నాయి అక్కడ. కాబట్టి ఈ శరీరంతో జరగదు అక్కడ, అక్కడ ఉండే శరీరం వేరు. ఆ శరీరం రాబందులు వచ్చి పీకినా ఏం కాదు అనమాట. మనం దుఃఖాన్ని అనుభవిస్తాం కానీ రక్తం కూడా వస్తుంది కానీ చావం ఇంకా అక్కడ, శరీరం వదిలేయలేం. అటువంటి పరిస్థితి కల్పిస్తారు. మనం ఇక్కడ కూడా చూడవచ్చు కదా, కొంతమంది చిత్రహింసలు అనుభవిస్తుంటారు, శరీరం అంతా కాలిపోయి ఉంటుంది, రోజు బాధ, కానీ వాడు చావడం ఎలా ఉంది, అదే నరకం అంటే. అలాగనే అక్కడ కూడా ఉంటుంది. ఇవన్నీ మనం పట్టించుకోకుండా వదిలేసి బంధువులు, మంచి చుట్టాలు, ఇంద్రియ భోగంలో పూర్తిగా ఇంద్రియ భోగంలో మునిగిపోతున్నాం. ఎలాగా అధర్మంగా అయినా పర్లేదు, డబ్బు ఎలా వచ్చినా మనకు అవసరం లేదు. అధర్మంగా వచ్చినా ఓకే, మనకి ఇంద్రియ భోగం కావాలి. అదనమాట. లేదు, మానవుడు పైన వాళ్ళందరికీ ఉంది, అంటే దేవతలు వీళ్ళందరికీ కూడా. జంతువులకి లేవు కర్మలు, లేవు. వస్తారు, ఎందుకు రారు? శుద్ధ భక్తులు, ప్రభుపాదులు వారు కృష్ణునికే సేవ చేశారు జీవితం. అనేక శుద్ధ భక్తులు భక్తిదాన్స్ అంటే భూమి మీదకి వచ్చారు, ప్రచారం చేయడానికి వస్తారు. అది కూడా కృష్ణుడి ఆజ్ఞ. ఇక్కడ అన్నీ చెప్తున్నారు, కృష్ణుడి ఆజ్ఞ మీదకే అన్ని జరుగుతుంది. ఇంకా పూర్తిగా మీరు అన్నట్లు కొంతమంది పూర్తిగా 100% పూర్తి చేయలేరు అనుకోండి భక్తిని, అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ రావాలి ఇక్కడికి వచ్చి, భూమి మీదకి మళ్ళీ వస్తారు. కానీ మంచి ఒక బ్రాహ్మణుల కుటుంబం, వైష్ణవుల కుటుంబంలో జన్మించి వెంటనే అతను మళ్ళీ భగవద్గీత తీసుకోవచ్చు, తీసుకోకుండా ఇంద్రియ భోగంలో కూడా పడవచ్చు. ఎందుకని, స్వతంత్రం అనేది అక్కడ కూడా ఉంది. స్వతంత్రం అనేది ఎప్పుడు ఉంది? తీసుకోవడం. ఇప్పుడు అన్ని మీ ఇంటికి తెచ్చిపెట్టాము, మీరు కొంతమంది తీసుకుంటున్నారు ఇంటికి వెళ్ళగాని, కొంతమంది తీసుకోవడం లేదు. ఎందుకని, అది వాడి మీద ఉంది స్వతంత్రం. అతను ఇష్టమైతే తీసుకుంటాం, మనం ఫోర్స్ చేయంగా లేదు, తీసుకోవాల్సిందే, లేదంటే కొడతామంటే ఊరుకోరు మనం. ఇది నియమం, అదేంటి భౌతిక సంసారంలో నియమం. స్వతంత్రాన్ని ఎప్పుడు కూడా మనం తీసేయకూడదు జీవికి. కాబట్టి ఆ స్వతంత్రం ఎప్పుడు ఉంటుంది? భగవంతుడే ఇచ్చాడు అలా అనమాట. కాబట్టి మనకి కూడా స్వతంత్రం ఉంటుంది. బ్రాహ్మణ కుటుంబంలోనూ శుచినాం శ్రీమతాం గేహే యోగ భష్టోభి జాయతే అంటే, శుచి అంటే బ్రాహ్మణుల కుటుంబంలో, శ్రీమతం అంటే వైశ్యులు, శ్రీమతం అంటే డబ్బులు ఉన్నవాళ్ళని, డబ్బులు ఉన్న వాళ్ళ కుటుంబంలో జన్మిస్తారు. ఎవరు? వైశ్యులు కానీ లేదా క్షత్రియులైనా, క్షత్రియుల దగ్గర కూడా డబ్బులు ఉంటాయి కదా. ఎవరు? ఎవరైతే యోగ భ్రష్ట అంటే ఈ జన్మలో భక్తి చేయడం మొదలుపెట్టి మధ్యలో ఆగిపోతే అది. ఎక్కడికి? అవును అవును, అంతే. భగవంతుడి లీల చేయడం కోసం గోపికలు, రాధారాణి, యశోద, నందమహారాజు వీళ్ళందరూ లీల చేయడం కోసం వచ్చారు ఇక్కడ. ఎందుకని, ఇవన్నీ చేసి జనులకి చూపించి ఆటక ఆకర్షించడం కోసం, జనుల్ని మళ్ళీ వాళ్ళ వైపు భక్తి మార్గంలోకి. కృష్ణుడు వచ్చి లీల చేసేది ఎందుకు? ఆకర్షించడం కోసం. చూడు నా లీల ఎంత దివ్యంగా ఉన్నాయో, ఎంత బాగున్నాయో అని చూపిస్తాడు అనమాట మనకి. అది కృప. లేదంటే అక్కడ ఉండి చేసుకోగలడు భగవంతుడు. కృష్ణుడి లీల ఎప్పుడు జరుగుతున్నాయి అక్కడ. ఇక్కడికి వచ్చి మనకు ఎందుకు? మన కోసం, మన పతిత జీవుల్ని తీసుకెళ్ళడం కోసమే. మళ్ళీ ఆయన వచ్చాడు, సరిపోలేదు. చైతన్య మహాప్రభులాగా వచ్చారు, అయినా సరిపోలే. మళ్ళీ ప్రభుపాదుల వారు, భక్తి సిద్ధాంతం అందరూ వచ్చారు, అయినా మనం ఇంకా ఇక్కడ కూర్చున్నాం. ఎంతమంది వస్తున్నా కానీ మనకి వికసించడం లేదు. చెప్తున్నా. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మేల్కొని ఉత్తిష్ట జాగ్రత్త, నిద్రలోంచి లేచి జాగృతమయ్యి ఓ ఏంటి కర్తవ్యం, కర్తవ్యం తెలుసుకోవాలి. అంటే భక్తుల సాంగత్యం తీసుకుని భక్తి అంటే ఏంటి, ఎలా చేయాలి తెలుసుకుని దాంట్లో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై, శ్రీల ప్రభుపాదకి జై.